ஆட்சி கொண்டுள்ளார். யானந்த சுவாமி சத்குரு மகாகுரு அனைத்து ஜானந்த சுவாமி வார பேருமே ஜரிக்கின்றது. ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి కమిటీ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మనందరం కూడా ఈ గొడవ మీద రావటం జరిగింది. మన జ్ఞానానంద స్వామి ఈరోజున ఆయన గృహ పరిత్యాగం చేసినటువంటి కోసం, అంటే గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే గృహాన్ని త్యాగం చేసి గృహాన్ని విడిచిపెట్టి ఏ విధంగా అయితే వెళ్ళాడో, అలాగే ప్రొఫెసర్ ఆచార్య జ్ఞానానంద గురువు వేరు ఆచార్యుడు వేరు. గురువు అంటే బోధిస్తాడు, గురువు బోధిస్తాడు. ఆచార్యుడు ఏం చేస్తాడంటే తను బోధించింది తను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. గురువు బోధించి ఊరుకుంటాడు, తన ఆచార్యుడు బోధించి ఊరుకోడు. తన బోధించింది తను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేయటానికి వాడి చేత ప్రాక్టీస్ చేయించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు ఆచార్యుడు, వీడు గురువు, వాడు ఆచార్యుడు. అది జ్ఞానానంద స్వామి ఆచార్యుడు, ఆచార్య జ్ఞానానంద ప్రొఫెసర్. ఆయన ఈరోజు గృహ ప్రత్యాగం పరిత్యాగం చేసినటువంటి కోసం ఈ మధ్యకాలంలో జన్మించినటువంటి మహాగురువుల్లో మహాత్ముల్లో అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందినటువంటి సైంటిస్టుల్లో మెటాఫిజిషియన్స్లో జ్ఞానానంద ఒకరు. ఈరోజు జ్ఞానానంద గృహ పరిత్యాగం చేసిన రోజు, రేపు జయంతి, రేపు జ్ఞానానంద పుట్టినరోజు, రేపు జ్ఞానానంద జయంతి రేపు, ఈ రోజున గృహ పరిత్యాగం చేసిన రోజు. అంచేత ఈ రెండు రోజులను పురస్కరించుకుని ఈ రోజు రేపు కూడా ఇక్కడ కార్యక్రమాలు జ్ఞానానంద స్వామి వారి కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున మనల్ని అందరినీ ఆహ్వానించారు. రేపు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. అందరికీ మీకందరికీ కరపత్రాల ద్వారా ఆ విషయం తెలియపరిచారు. గౌతమ బుద్ధుడు గృహ పరిత్యాగం చేశాడు, జ్ఞానానంద కూడా గృహ పరిత్యాగం చేశాడు. జ్ఞానానంద బుద్ధుల్లాగా ఇల్లు విడిచిపెట్టారు, మళ్ళీ ఐనిస్టీన్లాగా ఇంటికి వచ్చారు. ఐనిస్టీన్ అంటే పెద్ద సైంటిస్ట్, ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నవాడు, ఇంటర్నేషనల్ ఖ్యాతి ఉన్నవాడు, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నవాడు ఐనిస్టీన్. బహుశా మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో నేచర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బెస్ట్ బ్రెయిన్స్లో ఐన్స్టీన్ ఒకడు. మెదడుకు మనకు రెండు భాగాలు, కుడి భాగం ఎడం భాగం. ఈ కుడి భాగం బాగా పనిచేసే వాళ్ళకి సాహిత్యం అది బాగా వస్తుంది, ఎడం భాగం బాగా పనిచేసే వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బాగా వస్తాయి. కానీ జ్ఞానానంద బ్రెయిన్ సమన్వయం, ఆయన బ్రెయిన్ కుడి భాగం బాగా పనిచేస్తుంది, ఎడం భాగం కూడా బాగా పనిచేస్తుంది. అంటే సాహిత్యంలో తత్వశాస్త్రంలో ఎంత మేధావో, ఇప్పుడు మ్యాథమెటికల్ సైన్సెస్లో కూడా మ్యాథమెటిక్స్లోనే ఫిజిక్స్లోనే కూడా అంత మేధావు. అంటే మెదడు కుడి వైపున బాగా పనిచేసినానికి ఎడం వైపున కూడా బాగా పనిచేస్తుంది. అంటే సమన్వయం, బహుముఖ మేధావు. నాకు రమణ మహర్షి గారితో వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ ఆచార్య జ్ఞానంతో నాకు పరిచయం ఉంది. ఆయన నేను 1954 ఢిల్లీలో స్టార్ట్ చేశాను. జ్ఞానానందని జవహర్లాల్ నెహ్రూకి మొట్టమొదటి మౌలంకర్ పరిచయం చేశాడు. మౌలంకర్ అంటే మన ఫస్ట్ లోక్సభ స్పీకర్. ఆ మౌలంకర్రు జవహర్లాల్ నెహ్రూకి జ్ఞానానందని పరిచయం చేస్తే, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానానందని ఢిల్లీ తీసుకొచ్చి ఢిల్లీలో సైంటిస్ట్గా నియమించారు జ్ఞానానందని. జ్ఞానానంద గుర్తు నెహ్రూకి బాగా ఉంది. ఆ ఢిల్లీలో పరిచయం కాకుండా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చాలా కాలం ప్రొఫెసర్గా వర్క్ చేశారు, న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అది జ్ఞానానంద. అప్పుడు ఒక సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ వాల్టర్ వచ్చారు, వస్తే యూనివర్సిటీ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, ప్రొఫెసర్స్ కనిపిస్తున్నారు, వైస్ ఛాన్సలర్ కనిపిస్తున్నాడు, అందరూ కనిపిస్తున్నారు, జ్ఞానానంద కనపడటం లేదు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, వేరు జ్ఞానానంద ప్రొఫెసర్ జ్ఞానానంద, ఎందుకు ప్రొఫెసర్లు అందరూ కనిపిస్తున్నారు, ఈసి కనిపిస్తున్నాడు, ఇంతమంది జనంలో జ్ఞానానంద ఎక్కడ కనపడటం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ లేచి ఏమనంటే, జ్ఞానానంద గారికి జ్వరంగా ఉందండి స్వామికి, ఆయన స్వామీజీ అనేవారు జ్ఞానానందని, స్వామీజీకి జ్వరంగా ఉందండి అందుకే ఇంటికాడే ఉన్నారు అని వీసీ చెప్పారు. అంటే ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు జ్ఞానానంద గారిని ఇంటికాడికి ఇక్కడ తీసుకొస్తాం మీటింగ్ అని వైస్ ఛాన్సలర్ చెప్పాడు. జ్ఞానానంద గారు జ్వరంగా ఉన్నారని మీరే చెప్తున్నారు, నన్ను చూడటానికి ఆయన తీసుకొస్తానంటున్నారు, నాన్ సెన్స్. నన్ను చూడటానికి ఆయన తీసుకురావడం, నేనే ఆయన చూడటానికి వెళ్ళాలి, నన్ను అది సెన్స్ కాదు. నన్ను ఇప్పుడు ఆయన జ్వరంగా ఉందని మీరే చెబుతున్నారు, మళ్ళీ నన్ను చూడటానికి ఆయన తీసుకొస్తానంటున్నారు, నన్ను చూడటానికి ఆయన తీసుకురావటం, ఆయన చూడటానికి నేనే వెళతాను అనే కార్యక్రమం అయిన తర్వాత జ్ఞానానంద దగ్గరికి వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చాడు. ఇంతకుముందు నాలెడ్జ్ యొక్క వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం, ఆ కల్చర్ యొక్క వైభవం, తనకేదో పంపిణీ ఎవరి మనిషిలో ఉన్న వైభవం తెలుస్తుంది, కానీ తనకేం లేనప్పుడు ఎవరి వాడు వైభవం ఉన్నా ఏమిచ్చరు. తనకు ఏదైనా కొంత ఉంటే ఆ కల్చర్ యొక్క వైభవం, నాలెడ్జ్ యొక్క వైభవం ఎవరి మనిషిలోని గుర్తు ఎవరి మనిషిలో ఉంది గుర్తిస్తాడు. తనకేమి తెలియదు ఎవరి మనిషిలో వైభవం ఉన్నా గుర్తించలేదు. అది జ్ఞానం నేను 54లో తర్వాత చూశాను. తర్వాత గొర్రెమూడు వచ్చినప్పుడు కూడా నేను ఒకసారి వచ్చి జ్ఞానానందని చూశాను. తర్వాత ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా చేస్తుంటే ఒక రోజున వారి ఇంటికి కూడా నేను ఒకసారి వెళ్ళి వారి ముఖంలోకి వెళ్ళి చూసొచ్చాను. ఆయన సైన్స్లో ఎంత మేధావో ఆంగ్ల భాషలో కూడా అంతే మేధావి. తర్వాత అయితే ఆయన టీచింగ్స్ కొంతమంది మేధావులకే పరిమితులైన కామన్ మ్యాన్కి, కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆ కామన్ మ్యాన్కి అందుబాటులోకి తీసుకురావడం కోసం మధ్య జ్ఞాన దర్శిని అని ఒక పేపర్ పెట్టారు. గౌతమ్ బుద్ధుడికి ఆనంద్ ఎటువంటి వాడు, జ్ఞానానందకి పద్మనాభరాజు గారు అటువంటి వ్యక్తి. అన్నగారి పట్ల చాలా గ్రాట్యూడ్ కృతజ్ఞత ఉన్న వ్యక్తులు. జ్ఞానం అనేది అసమగ్రంగా ఉండదు, సమగ్రంగానే ఉంటుంది. ఒక మనిషి గురించి మాట్లాడేప్పుడు వాడు అజ్ఞాన జ్ఞానం రెండే భాగాలు, సకం జ్ఞానం సకం అజ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది సమగ్రంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. ఉంటే జ్ఞానం ఎప్పుడు ఫుల్లిగానే ఉంటుంది, ఎలిపిగా ఉండదు, కంప్లీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని పర్ఫెక్ట్గా కాకుండా కంప్లీట్గా కాకుండా జ్ఞానం ఉండదు. ఒక మనిషి జ్ఞానమై ఉండాలి, అజ్ఞానమై ఉండాలి. చేతనిస్తే మనిషి మనిషికి తేడా ఉండొచ్చు, కానీ జ్ఞానం వచ్చినప్పుడు అసలు ఇంకేం జరుగుతూ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు జ్ఞానానంద స్వామి ద్వారా ఈ మెసేజ్ ఈ ప్రీతి వెల్లడైంది, రమణ మహర్షి గారి ద్వారా ప్రీతి వెల్లడైంది, లేదా రామకృష్ణ పరమహంస ప్రీతి వెల్లడి చేశాడు, వివేకానంద అనేక చోట్లకి వెళ్ళి ఈ సత్యాన్ని బదిలి వెళ్ళాడు, శాంతిని బదిలి వెళ్ళాడు అని చెప్తాం మనం. కానీ యథార్థం చెప్పాలంటే రమణ మహర్షి గారి కంటే, జ్ఞానానంద కంటే, వివేకానంద కంటే, రామకృష్ణుడి కంటే, వశిష్ఠుడి కంటే సత్యం చిన్నదేం కాదు. ఆ బ్రహ్మము చిన్నది, మనకంటే చిన్నదేం కాదు బ్రహ్మము. ఆ బ్రహ్మమును ఎవరైతే తెలుసుకున్నారో ఆ వ్యక్తిని బ్రహ్మమే ప్రచారం చేస్తుంది, కానీ వ్యక్తి ఎవరు చేయటానికి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, వశిష్ఠుడికి బ్రహ్మానుభవం కలిగింది అనుకోండి, ఆ బ్రహ్మమే వశిష్ఠుడి పేరు స్ప్రెడ్ చేస్తున్నాం, కానీ ఈ వశిష్ఠుడు స్ప్రెడ్ చేయవలసినంత బలహీనంగా బ్రహ్మం ఉండదు. అత్యంత శక్తివంతమైంది గ్రేటెస్ట్ ఫోర్స్, ఎఫెక్టివ్ ఫోర్స్, యాక్టివ్ ఫోర్స్. అది దేవుడు పనిచేస్తూ ఉంటాడు, బ్రహ్మము కూడా పనిచేస్తుంది, ఇది సైలెంట్గా పనిచేస్తుంది, స్మూత్గా పనిచేస్తుంది. భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు, శబ్దం శబ్దంగా గొడవ గొడవగా చేయడు, నిశ్శబ్దంగా చేస్తాడు. దేవుడు పని చేస్తాడు, కానీ ఎలా చేస్తాడు, నిశ్శబ్దంగా చేస్తాడు. అంటే రమణ మహర్షి గారు మరి జ్ఞానానందానికి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు, పుస్తకాలు రాశారు. అలా వివేకానంద అనేక స్పీచెస్ ఇచ్చాడు, గ్రంథాలు రాశాడు. మరి రమణ మహర్షి ఏం రాశాడు, ఎక్కడికి వెళ్ళాడేమో, ఎక్కడికి వెళ్ళలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు. మరి రమణ మహర్షి గారు కూడా ప్రపంచం అంతా తెలుస్తుంది. ఆయన ఏమైనా ప్రపంచం అంటే తిరిగాడా, తిరగలేదు. పోనీ వివేకానంద తిరిగాడు, జ్ఞానానందం తిరిగాడు అనుకుందాం. ప్రపంచం అంటే ఆయన తిరగటం కాదు, తిరగక్కర్లేదు. ఆయన ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నాడో ఆ సత్యమే ఆ మనిషి లోకానికి ప్రపంచానికి పరిచయం చేసి ఇంటికి పెట్టినది సత్యం యొక్క వాయిద్యం. అది ఎక్కడో మారుమూల కూర్చున్నాం సరే, ఇది అరవింద్ బోస్ గారు ఉన్నారు, 40 సంవత్సరాలు ఒక రూమ్ కదలలేదు, 40 సంవత్సరాలు ఒక గది కదలలేదు బయటకు. మరి ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు శక్తి? అంటే ఏ శక్తిని అయితే వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకున్నారో ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి తాలూకే వాళ్ళ యొక్క నేమ్ని, వాళ్ళ యొక్క పేరుని ప్రపంచదాక్షి చేస్తుంది. అంటే ఆ వ్యక్తి ఏం సాంతం చేసుకోక్కర్లేదు, మల్లెపూని అని మల్లెపూని అని చెప్పుకోక్కర్లేదు. మీకు అర్థమవుతుంది, చెప్పేవాడు మామూలుగా చేతులతో చేసేవాడు చెప్పక్కర్లేదు, చేతులతో చేసేవాడు ఏమీ చెప్పక్కర్లేదు. అంటే చేతుల ద్వారా దేవుని ప్రార్థించేవాడు ఇంకా నోటితో ప్రార్థించక్కర్లేదు. చేతుల ద్వారా చేసేవాడు అంటే యాత్మలో ఉన్న మనిషి ఇంకా నోటి ద్వారా దేవుని ఇంకా ప్రార్థించక్కర్లేదు, నోటితో ప్రార్థించక్కర్లేదు, చేతుల ద్వారా చేసేవాడు. అంటే ఇప్పుడు ఇంతకు మీకు ఏం చెప్తారంటే, ఎవరైతే ట్రూత్ని, ఎవడో హృదయంలో అయితే వాడు ట్రూత్ రివీల్ అయిందో, అంటే ఎవడైతే ధర్మానుభవం పొందారో, బ్రాహ్మణస్థితి పొందారో, ఆ హృదయంలో ఉన్న నేచర్ ట్రూత్ అని అగ్రసత్యం ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో, వాళ్ళని ఆ సత్యము కొండ మీద కూర్చోబెడుతుంది. మనం చూసి వాళ్ళని చూసి అసూయి పడ్డప్పటికి ఎంతకంటే, మీరు ఎవరికైనా జ్ఞానం కలిగింది అనుకోండి, మనం మిమ్మల్ని చూసి అసూయి పడతాంటే మీ జ్ఞానం యొక్క ఫోర్స్ ముందు మన వచ్చిన గాలివారు ముందు గడ్డి పరికి ఎంత తేలిగ్గా కొట్టుకుపోతుందో, నా అసూయి కూడా అంత తేలిగ్గా కొట్టుకుపోతుంది. మీరు మిమ్మల్ని చూసి అసూయి పడడానికి సాధించి చేయము. ఒక జ్ఞానం చూసి అసూయి పడితే అతని యొక్క పేరు శ్రద్ధ అవ్వకుండా నేను ఆపుచేయలేను. ఎందుకంటే జ్ఞానానికి శక్తి ఉంది కానీ నా అహంకారానికి, నా అసూయికి, నా ద్వేషానికి, నా అజ్ఞానానికి శక్తి లేదు. అంటే కొండ మీద దీపం, బైబిల్లో ఒక మాట ఉంది, కొండ మీద దీపం ఏ విధంగా అయితే అందరికీ కనిపిస్తుందో, ఎవరికైతే బ్రాహ్మణస్థితి కలిగిందో, కొండ మీద దీపం ఎవరికి కనపడకూడదు అనుకుంటే ఆగుతుంది కొండ మీద దీపం. అలాగే బ్రాహ్మణస్థితి ఎవడైతే పొందాడో, బ్రహ్మానుభవం ఎవడైతే పొందాడో, వాడి యొక్క చైతన్యం, ఆ చైతన్య పరిస్థితి, వాడి యొక్క వెలుగు, వాడు పొందినటువంటి అనుభవం, వాడి మాటలతో చెప్పక్కర్లేకుండా కూడా కొండ మీద ఉన్న దీపం మనకు ఎలాగే కనిపిస్తుందో, కొండ మీద ఉన్న దీపాన్ని మనం చూడకుండా ఎలా ఉండలేము. అలాగే బ్రహ్మానుభవం పొందిన వాడి యొక్క స్థితి ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళేదో ఆ దీపాన్ని మనం ఉరికే పైన మరి ఏదో కొండ ఏదో మోటేసి ఆర్చేద్దాం ఉంటారు, ఆర్చేయటానికి కుదరదు. ఏ దీపం ఉందనుకోండి, మామూలు దీపం అయితే కొండ పైన మోటేస్తే ఆరిపోవచ్చు, అలాగా జ్ఞాన జ్యోతిని మనం ఆర్పటానికి అవకాశం లేదు. అంటే మీలో ఎవరైనా జ్ఞానం కలిగితే జ్ఞానమే మీకు యశస్సుని తీసుకొస్తుంది. అంతేకాదు మీరు నా యశస్సు కావాలని అనుకోక్కర్లేదు. అంటే రమణ మహర్షి గారు లేకపోతే జ్ఞానానంద సత్యాన్ని ప్రచారం చేశారని చెప్పడం కంటే వాళ్ళని సత్యం ప్రచారం చేసి పెట్టాను, అది దాని యొక్క వైభవం. అది రమణ మహర్షి గారు చెప్పినటువంటి మెయిన్ సందేశం ఏంటంటే, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, భక్తి మార్గంలో ప్రయాణం చేసిన, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసిన, కర్మ మార్గంలో ప్రయాణం చేసిన వైరాగ్యం లేకపోతే రేణం పో ఉండదు అని. మీకు వైరాగ్యం లేదనుకో, ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీకు ఫలం దక్కదు. మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా మీకు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేదనుకో, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీకు సక్సెస్ అయ్యే అవకాశం లేదు. మీ వాళ్ళు జ్ఞానంగా ఒక స్టేజ్ తగ్గారంటే, ఒక స్టేజ్ స్టేజ్ అయ్యారంటే కేవలం వైరాగ్యం లేకపోతే ఆపలేరు. జ్ఞానమే కదా మనమైనా సరే, వైరాగ్యం లేకపోతే మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మనకి మన జ్ఞానం యొక్క శిఖరాన్ని మనం అందుకోలేము. అది బాధ్యత. ఆ జ్ఞానం అనేది ఎక్కడుంది? చైతన్యం ఎక్కడుంది? బ్రహ్మము ఎక్కడుంది? ఎక్కడ మీకు దూరం ఉందా? ఎక్కడుంది అక్కడ? ఆ వస్తువు ఒక చోట ఉంది మరొక చోట లేకపోతే, ఒక కాలంలో ఉంది మరొక కాలంలో లేకపోతే ఇక నిజం కాదు. మన దేహం నిజం కాదని చెప్తాను. ఎందుకు నిజం కాదు? కళ్ళకు కనిపిస్తాం కదా. అంటే కొంతకాలం పూర్వం ఈ దేహం లేదు, కొంతకాలం తర్వాత ఉండదు, మధ్యలో ఇది కనిపిస్తుంది. ఎప్పుడూ ఉండేది నిజం కానీ ఒకప్పుడు కనిపించి మరొకప్పుడు పోయేది నిజం కాదు. సర్వకాల సర్వావస్థల్లో అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో అన్ని స్టేట్స్లో ఉండేది నిజం. అయితే ఆ నిజం ఎక్కడ ఉంది? వైకుంఠంలో ఉందా? కైలాసంలో ఉందా? ఎక్కడ ఉందా నిజం? రమణ మహర్షి జ్ఞాన మార్గం గురించి రిపీటెడ్గా రిపీటెడ్గా చెప్తూ వచ్చారు. మనపతి గణపతి మన ప్రకారం గణపతి మన ఏమని చెప్పారంటే, సనత్ కుమారుడే స్కందుడు, స్కందుడే రమణ మహర్షి అని. చాంద్రోద్యోపనిషత్తులో సనత్ కుమారుడిగా ఉన్నాడు వీడు. ఆ సనత్ కుమారుడు మారుగులకు బోధించారు. నాకు అన్ని విద్యలు తెలుసు అన్నప్పటికీ నేను దుఃఖం యొక్క సముద్రాన్ని దుఃఖాన్ని దాటలైపోయాను ఆరుగడు చెబితే, ఆవిడ ఆత్మవిద్య గురించి సనత్ కుమారుడు బోధించారు. ఆ సనత్ కుమారుడే కుమారస్వామిగా అవతరించాడు. వాడే రమణ మహర్షిగా అవతరించాడని అమృత దోషం లేని వాక్కుతో మీకు బోధిస్తున్నాను. గణపతి ముని ఆయన ముని, ఈయన ఋషి. గణపతి ముని, రమణుడు ఋషి. ఆయన ఎలా చెబుతున్నాడు? అమృత దోషం అనేది ఎలా ఉంటుందని జీవితంలో తెలియదు. అక్కడ సరసమైన ఆడంబర జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు, ఆడంబర జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు అతిశయోక్తులు తింటారు. అందుకని నిరాడంబరంగా జీవించేవాడు ఎవడో అతిశయోక్తులు చెప్పడు. గర్భమవుతుంది. ఆడంబరంగా జీవించే వాళ్ళతోటి మాట మాటకి అసూయ పడే వాళ్ళతోటి సహవాసాలు చేయకూడదు. ఆడంబరంగా జీవించే వాడితో మనం సహవాసాలు చేస్తే వాళ్ళ ఆడంబరం మనకు కూడా అలా అవుతుంది. అసూయ పడే వాడితో సహవాసాలు చేస్తే అసూయ కూడా మనకు అంటుకుంటుంది. అంతే ఆడంబర జీవితం కాదు కావలసింది, ఏకాంత ఏకాంత జీవితం కావాలి. సాధన కావాలంటే ఆడంబర జీవితం కాదు, ఏకాంత జీవితం కావాలి. ఏకాంత జీవితంలో సాధన బాగా సాగుతుంది, కానీ ఆడంబర జీవితంలో ఆడంబరంగా జీవిందామంటే మనకి సాధన బాగా సాగదు. చైతన్య స్థాయి చెరగదు, మనస్సు విచారం కాదు, మనలో ఉన్న కల్చర్ చెరగదు, మన బుద్ధి వికసించదు. రమణ మహర్షి గారు నా భక్తుడు అన్నాడు. హిమాలయ పర్వతాల్లో చాలా గుహలు ఉన్నాయి, ఏ గుహలో నన్ను తపస్సు చేయమంటారు అని. ఈ హృదయ గుహలో ఉండవల్లే, హృదయ గుహలో ఉండు, బుద్ధి గుహలో ఉండు, అదే తపస్సు అన్నాడు. ఈ దేహం అంటే మనం చనిపోయే వరకు దేహం మనకు కూడా వస్తుంది. హిమాలయ పర్వతాలకు వెళ్ళిన మన దేహం కూడా వచ్చేస్తుంది, మన పుట్టింటికి వెళ్ళినా మన దేహం కూడా వస్తుంది, మన అత్తోరింటికి వెళ్ళినా మన దేహం కూడా వచ్చేస్తుంది. నువ్వు రావద్దు నా కూడా అన్నా సరే వచ్చేస్తుంది. మన దేహం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరున్నా, మన మేనత్ గారి ఇంటికి వెళ్ళినా, జ్ఞానమోహన్ గారి ఇంటికి వెళ్ళినా దేహం కూడా వచ్చేస్తుంది. నువ్వు రాకంటే రాదు, చచ్చిపోయే వరకు కూడా వస్తుంది. చచ్చిపోయిన తర్వాత దాని పేడం మనకు వదిలిపోతుంది. దేహం చనిపోయే వరకు మనం ఏ ఊరున్నా, కాశీ వెళ్ళినా, రామేశ్వరమైనా, అరుణాచలమైనా, హిమాలయ పర్వతాలకు వెళ్ళి కూడా వచ్చేస్తున్నాడు. ఇంకా దీనితో సంబంధం ఎప్పుడు వెళుతుంది, దీని పేడ ఎప్పుడు మనకు వెళుతుందంటే చచ్చిపోయిన తర్వాత, దేహం చచ్చిపోయిన తర్వాత అవి మనం ఏర్పడిపోతాం. అవి చచ్చిపోయిన తర్వాత దాన్ని కూడా మనం ఎదిరిపోతుంది. కానీ లోపు అత్తోరింటికి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా అది కూడానే సిద్ధం అవుతుంది. ఇంకా దేహం యొక్క అనుబంధం మనం సాగుతో ఎదిరిపోతుంది. మళ్ళీ కొత్త దేహం వస్తుంది, అది వేరే విషయం అనుకోండి, ఈ ముసలి దేహం కూడా ఎదిరిపోతుంది. ఈ రోగాలు తోడుకున్నటువంటి దేహం, ఈ దేహం గొడవలు విడిపోతుంది మనకి. మరి ఏదో కొత్త దేహం వస్తుంది, పాత దేహం పోతుంది, కొత్త దేహం వచ్చేస్తుంది, అది అటెన్షన్. దాన్ని ఏ గుహలో ఉండమంటారని ఒక భక్తుడు అడిగాడు. హృదయ గుహలో ఉండు, బుద్ధి గుహలో ఉండు. అంటే వస్తువు ఎక్కడ ఉందంటే బాహ్యంగా ఉంది, అరుణాచలం గుహలోనో లేకపోతే హిమాలయ పర్వత గుహల్లోనో లేదు. వస్తువు ఎక్కడుంది? భగవంతుడు ఏమని చెప్పాడంటే, అందరి హృదయాల్లో నేను ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, విలుగ్గా ఉన్నాను. నువ్వు ఏ దేవుని అయితే ఎదుకాలని అనుకుంటున్నావు, ఏ వస్తువు అయితే పొందుదాం అనుకుంటున్నావు, అది నీకు దూరం లేదు. నీ ఇంద్రియాల కంటే, నీ దేహం కంటే, నీ మనస్సు కంటే, నీ సంకల్పాల కంటే, ఈ కల్పాల కంటే అత్యంత సమీపంలో నీ హృదయంలో ఉన్నాను నేను. అయితే ఆ హృదయం నీ శరీరం ఒక భాగం కాదు. నీ హృదయంలో ఉన్నాను కానీ అసలు ఆ హృదయం మటుకు ఈ శరీరం ఒక భాగం కాదు. ఈ శరీరం ఒక భాగం అయితే శ్మశానంలో ఈ శరీరాన్ని భరణ చేసి అది కూడా భరణ అయిపోతుంది. అంటే నీ హృదయ గుహలో ఉండు, నీ మనస్సు ఎక్కడుంది? ఇప్పుడు శిరస్సులో ఉంది. నీ మనస్సు శిరస్సులో ఎంత నార్మల్గా ఉందో, ఎంత సహజంగా, ఎంత సరళంగా ఉందో, అంత సహజంగా అంత సరళంగా నీ హృదయ గుహలో ఉంచుదాన్ని. నీ హృదయ గుహలో ఉంటే అది ఏం చేస్తుందంటే మనస్సు దానికున్న అలవాట్లు ఉంచి, దానికున్న బలహీనతలు ఉంచి, దానికున్న అలవాట్లు ఉంచి, దానికున్న బలహీనతలు ఉంచి, దానికున్న వాసన నుంచి విడిపోయి, దాంతో విడిపోయి వేరుపడిపోయి అది సమూలంగా నశిస్తుంది. కొన్ని కోరికలు, కొన్ని తలంపుల యొక్క సమూహమే మనస్సు. రమణ మహర్షి గారు ఒక అందం చెప్పారు ఇక్కడ. ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం, ఎక్కడో వైకుంఠం ఉన్న దేవుడి గురించి, కైలాసమైన దేవుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీకు కళ్ళ కనిపిస్తున్న ప్రపంచం కానీ, వైకుంఠం ఉన్న దేవుడు కానీ, కైలాసం ఉన్న దేవుడు కానీ, నేనే తలంపు వచ్చాక వచ్చారా, నేనే తలంపు రాకముందు వచ్చారా? నరేంద్ర గారి టెక్నిక్ చూడండి, వండర్ఫుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ చూడండి, నీకు ప్రపంచం గురించి నువ్వు శోధిస్తున్నావు. నీకు నేనే తలంపు వచ్చిన తర్వాత ప్రపంచం వచ్చిందా, లేకపోతే నేనే తలంపు లేకముందే నీకు ప్రపంచం ఉందా? కాబట్టి ఇంకోటి, నేనే తలంపు నీకు వచ్చాక దేవుడు కూడా వచ్చిందా, నేనే తలంపు రాకముందే నీకు దేవుడు కూడా వచ్చిందా? ఈ ప్రాక్టికల్ సైన్స్, ఈ ప్రాక్టికల్ ఆలోచించి చూడు. పుస్తకాలు దాకా వెళ్ళదు, నీ అనుభవానికి చూడు. నీ అనుభవంతో ఆలోచించుడు. నీకు కామన్ సెన్స్, నీకు ఇంటెలిజెన్స్ ఉంది, నీకు కామన్ సెన్స్ ఇచ్చాడు భగవంతుడు. బుద్ధినిచ్చాడు అంటే నీ బుద్ధిని ఆలోచించుకోమని నీకు బుద్ధినిచ్చాడు. నువ్వు ఎక్కువారి చేతిగట్టల కింద ఉండకు. నీకు ఇంటికి బుద్ధిని ఎంతకు ఇచ్చాడంటే కాళ్ళు నడవటానికి ఇచ్చాడు, చేతులు పని చేసుకోవడానికి ఇచ్చాడు, అలాగే బుద్ధిని కూడా ఇచ్చాడు. ఆలోచించుకునే బుద్ధిని ఇచ్చాడు. దానికి సోమరతనాన్ని అలవాటు చేయకు. సోమరతనంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం రాదు. అయితే నీకు సొంత బుద్ధిని ఇచ్చాడు. నీ బుద్ధికి నేనే తలంపు వచ్చిన తర్వాత నీకు లోకం వస్తుంది, దేవుడు కూడా వస్తుంది. అంటే నీకు నేనే తలంపు వచ్చిన తర్వాత ఏదైతే ఉదయించిందో ఆ లోకం గురించి, దేవుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఏది వచ్చిన తర్వాత ఎన్ని వచ్చిందో, ఏ నేను తలంపు వచ్చిన తర్వాత ఆ నేనునే తలంపు గురించి నువ్వు ఆలోచించడం లేదు. దాని మూలాన్ని వెదరటం లేదు. నీ ఎదుట దేవుడు, నీ ఎదుట శాంతి, నీ ఏ సద్వస్తువు, ఏ సత్య వస్తువు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ సత్య వస్తువు సత్య ప్రవర్తన లేకుండా తెలియబడదు. దేవుడు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల నీకు ఇంటెలిజెన్స్, నీ ఇంటెలిజెన్స్ చూసి మోసపోయేదంత అమాయకుడు కాదు. దేవుడు నీకంత తెలియగలవాడు. కర్తవు నువ్వు కాదు, దేవుడే కర్తవు. కానీ ఈ ప్రవర్తన చూసి నీ పచ్చి కూరలు తింటున్నావా, లేకపోతే గుడికిని కూరలు తింటున్నావా, అది చోట నీకు మోక్షం ఇచ్చే ముందు దేవుడు. నీకు జీవభావం ఏమైనా ఉందా? నీకు వ్యక్తి భావన ఏమైనా ఉందా? లేకపోతే ఈ ఇండివిజువల్, ఈ పర్సనల్, ఈ బాడీ బాగుందా, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? అది చూస్తారు. ఇందులో జీవ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ జీవ లక్షణాలు లేకపోతే నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఆ జీవ లక్షణాలు నీకు ఉంటే మీరు ఈ హృదయంలో ఉన్నా నీకు ఎరుకు పడడు. నీ తలకాయ తీసుకెళ్ళి గోడను పెట్టి కూర్చుకున్నా సరే. అంటే నువ్వు పచ్చి కూరలు తింటున్నావా, ఎండు కూరలు తింటున్నావా, బొటానీల కూర తింటున్నావా, జీడిపప్పు కూర తింటున్నావా, నువ్వు ఏమి తింటున్నావు, ఏమి కట్టుకుంటున్నావు, ఇంకా దేవుడు తీసేది. నీ లక్షణాలు, నీ జీవ లక్షణాలు చూస్తాడు. నీకు వ్యక్తిభావం ఏమైనా ఉందా, అహంభావం ఏమైనా ఉందా, అహంకారం ఏమైనా ఉందా, దేశబుద్ధి ఏమైనా ఉందా చూస్తాడు. అది ఉంటే నేను తీసుకెళ్ళి పక్కన పెడతాడు. మనం అన్నం తీరేటప్పుడు తాలింపు చెరుపులు ఈ పచ్చి మడుగులో తీసుకో పక్కన ఎలా పెడతాము, అలాగే నీకు మోక్షం ఇచ్చేముందు నీ సరుకు చూస్తాను. నీ దగ్గర నీ దగ్గర అసలు సరికే ఉన్నదా, ఇంకా సాధించి సరికేరా, ఇంకా జీవ లక్షణాలు ఉంటే నీకు తీసుకో పక్కన పెడతాడు. నీకు రిలీజ్ అవ్వడం వాడు, నీకు రిలీజ్ అవ్వడం. అంటే నీ పాండిత్యం, మన దగ్గర డబ్బు ఉందని పాండిత్యం ఉందని, లేకపోతే మన పేరు 10 మందికి తెలుసని మనకు ఏదో తీర్చిందని, డబ్బుతోటి, ధనంతో, కీర్తితోటి, లేకపోతే పాండిత్యంతో కొనుక్కోవడానికి ఒక బజార్లో దొరికే వస్తువు కాదు దేవుడు అంటే. నీ ధనం పెట్టి, నీ పాండిత్యాన్ని పెట్టి బజార్లో దొరికేవాడు కాదు దేవుడు అంటే. ధర్మరాజు వ్యక్తి అడిగాడు, ఏది నిజమైన ధనం అని. జ్ఞానమే నిజమైన ధనం అన్నాడు ధర్మరాజు. ఏది నిజమైన ధనం అంటే కాగిత మొక్కల, ఏది నిజమైన ధనం అని ఎక్కువ ధనమరాజు నడిచే జ్ఞానమే నిజమైన ధనం. అది అనుభవించి కొద్దిగా పెరుగుతుంది, కాగితం మొక్కలు ఖర్చు పెడతాంటే పెరిగిపోతుంది. ఈ ధనం అనుభవిస్తుంటే పెరుగుతుంది, ఆ ధనం అనుభవిస్తే పెరుగుతూ ఉంటుంది. ఏది నిజమైన ధనం అంటే జ్ఞానమే నిజమైన ధనము అన్నారు. ఆ జ్ఞానం అది ఎక్కడ ఇంద్రియాలతో సంపాదించే జ్ఞానం కాదది. భగవంతుడు చెప్పే జ్ఞానం భగవంతుడు వేరు, జ్ఞానం వేరు కాదు. అది ఇంద్రియాలతో సంపాదించేవే కాదు. ఆ జ్ఞానంలో తలంపు మీకు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో ఆ నేను యొక్క అన్ని తలంపులకు ఒక మూల తలంపు ఉంది. ఆ నేను అనే తలంపు యొక్క మూలంలోనే దేవుడు ఉన్నాడు. సమయమర్షి గారిని అడిగేవారు, మీరు చాలా పైకి వెళ్ళిపోయారని, నేను పైకి వెళ్ళే లోపలికి వెళ్ళాడు అని చెప్పేవారు. సర్వసాధారణంగా మాకు ఎవరైనా కాస్త డబ్బున్న వాళ్ళు ఉంటే, కాస్త పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉంటే, గౌరవం ఉంటే, కాస్త సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్ ఏదైనా మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చేసారండి, బ్యాంక్ అకౌంట్లో కాస్త డబ్బు ఎక్కువ ఉంటే మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చేసారు, పైకి వచ్చేసారంటారు. అలాగే రమణ మహర్షి పేరు ప్రపంచ ప్రఖ్యాతులండి కాబట్టి ఒక ప్లేయర్ గారు ఏమన్నారంటే మీరు చాలా పైకి వెళ్ళారు అన్నారు. నేను పైకి వెళ్ళేది లోపలకి వెళ్ళానన్నాడు. దేవుడు పైన లేడు, లోపల ఉన్నాడు. దేవుడు పైన ఉన్నానని చెప్పడు భగవంతుడు కృష్ణుడు. నేను అందరం లేదు, నేను చైతన్యంగా ఆత్మరూపంలో ఉన్నానని చెప్పాడు. ఈ వెతికే దేవుడు, ఈ వెతికే శాంతి ఎక్కడ ఉందంటే ఈ నేను యొక్క మూలంలోనే దేవుడు అక్కడ ఉన్నాడు. చైతన్యం అక్కడ ఉంది, బ్రహ్మం అక్కడే ఉంది, శాంతి అక్కడ ఉంది, లైఫ్ అక్కడే ఉంది. ఆ నిజమైన నేనుకి ఈ దేహానికి ఇచ్చినంత కొంచెం కూడా చింతాకంతా కూడా నీళ్ళంత కూడా సంబంధం లేదు. ఆ నేను అనే మొదటి తలంపు యొక్క, ఆ ప్రథమ తలంపు యొక్క మూలంలో ఒక నిజమైన నేను ఉంది, ఒక సత్యమైన నేను ఉంది, ఒక వాస్తవమైన నేను ఉంది, ఒక రియల్ ఐ ఉంది, ఒక ట్రూ ఐ ఉంది. ఈ దేహంతో, ఈ దేహంతో మీకున్న గౌరవాలతో, మీకున్న ధనంతో, మీకున్న స్టేటస్తో ఇది యాభౌ, ఇది యాభౌ, 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 ఆది ఆది చేస్తాము. ఈ ఏ విషయాలైతే నేను కందారు పెడుతున్నావు, ఏ విషయాలైతే నేను బాధ పెట్టేస్తున్నావు, ఏ విషయాలైతే నేను అయితే తీసుకొస్తున్నాయో, నీ గౌరవాలకి, నీ అగౌరవాలకి, నీ లాభాలకి, నీ నష్టాలకి, నీ సావులకి, నీ పుట్టుకలకి ఏమీ సంబంధం లేకుండా ఆ నేనే తలంపు యొక్క మూలంలోని నీ వెతికే ఈశ్వరుడు, నీ జ్ఞానము, అఖండమైన జ్ఞానము, అఖండమైన వస్తువు, ఒక నిజమైన వస్తువు, ఒక నిజమైన నేను, అవి అబద్ధమైన యొక్క నేను యొక్క మూలంలోని ఆ చైతన్యం. ఏ చైతన్యం కోసం అయితే నీ వెతుకుతున్నావో అయితే ఎక్కడుందంటే నీ హృదయంలో నుండి. జ్ఞానం అనేది నువ్వు కళ్ళతో తీసేది కాదు, బజారులో దొరికేది కాదు, బజారులో దొరికేది కాదు, అది అనుభవించలేదు. నీ అనుభవానికి అందిస్తుంది. అయితే నీ కాళ్ళలో, నీ చేతుల్లో, నీ ఎంటర్టైన్స్లో, నీ పొట్టలో, నీ తలకాయలో అది అనుభవంలోకి రాదు. దేవుడు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ మాత్రమే నువ్వు అనుభవాన్ని పొందుతావు. మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, తలకాయ కూడా ఉంది. తలకాయ లేకుండా ఎవరు ఉండదు. తలకాయ లేకుండా అందరికీ ఆస్తి లేకపోయినా అందరికీ తలవ తలకాయ ఉంది. అందరికీ ఈ తలకాయలో మీకు అనుభవం రాదు. దేవుడు ఏ విధంగా అయితే ఉన్నానని చెబుతున్నాడో, ఏ నాటికైనా, ఈ నాటికైనా, ముందు నాటికైనా, ఈ జన్మలైనా, రాబోయే జన్మలైనా, ఆ విధంగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న అనుభవం వస్తుంది. కానీ మీ తలకాయలో రాదు, మీ కాళ్ళలో రాదు, మీ చిన్న పేరులో, మీ పెద్ద పేరులో మీకు అనుభవం రాదు. దేవుడు ఏ వృధంలో ఉన్నానని నేను చెబుతున్నాడో ఆ వృధంలోకి నువ్వు మొలగలిగితే, ఆ వృధంలో నువ్వు ఉండగలిగితే, ఆ వృధంలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఆ వృధంలో నువ్వు స్థిరంగా ఉండగలిగితే అక్కడ నీకు అనుభవం కలుగుతుంది. కానీ నీ మనస్సు అందులో ఉంచగలిగితే ఆ వృధంలో నీకు అనుభవం కలుగుతుంది. కానీ నీ కాళ్ళల్లో, నీ చేతుల్లో, కాశీలో, రామేశ్వరంలో, అందోశంలో ఇది అనుభవం కలగదు. ఎక్కడ కాదు అనుభవం కలగదు. దేవుడు ఏ వృధంలో ఉన్నాడో అక్కడ మాత్రం నీకు అనుభవం కలుగుతుంది. అంతేకాదు నీ తలకాయలో, నీ ముక్కులో, నీ కళ్ళల్లోని, నీ చెవుల్లోని అనుభవం కలగదు. దేవుడు నీ మాటలకు అందరు, నీ తలంపులకు అందరు. ఇంకా నీ మాటల కంటే తలంపుల కంటే నీకు చిన్నవాడు కాదు. దేవుడు నీకంటే చిన్నవాడు కాదు. నీ తలంపుకు దేవుడు అందుకంటే నీ తలంపు కంటే చిన్నవాడు అని అర్థం. నీ తలంపుకు అందరు,
మీరు అర్థమవుతుంది. ఎక్కడికి మనస్సు అణిగిపోతుంది, ఎక్కడికి తరం కూడా అణిగిపోతున్నాయో, ఈ పునర్జన్మ కారణాలన్నీ ఎక్కడైతే అణిగిపోయి కరిగిపోతున్నాయో, అక్కడ దేవుడు మీకు ఏమిగా వ్యక్తం అవుతాడు. కానీ మీ మనస్సుకు అర్థం అవటం కోసం, మీ తలంపుకు అర్థం అవటం కోసం, మీ మనస్సు కంటే బుద్ధిగాడు కాదు, మీ తలంపు కంటే చిన్నవాడే కాదు దేవుడు అయితే. మీకంటే చదివిగలవాడే, మీకంటే పెద్దవాడే. అయితే దేవుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. స్వరముద్ధన వాడికి సూక్ష్మ విషయాలు చెబితే అర్థం కాదు. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న మాట నిజమైతే, నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న మాట నిజమైతే, మీ అందరి పట్ల నాకున్న దయ్యం ఉన్న మాట ఇది నిజమైతే, నా ప్రేమను నా దయ్యం విశ్వవ్యాప్తం చేస్తాడు వాడు దేవుడు అంటే, ఇది నిజమైతే, ఇది కపటం కాకుండా మీ పట్ల నేను హృదయపూర్వకంగా కనుక ప్రేమిస్తుంటే, ఈ ప్రేమని ఈ గొడవల్లో ఆపుచేసి ఉంటాడు దేవుడు. దీన్ని విశ్వవ్యాప్తం చేస్తాడు. గోదావరులు దాడతాయి, సముద్రాలు దాడతాయి, నదులు దాడతాయి, ఖండాలు దాడతాయి. ఈ శాంతి ఈ ప్రేమను విశ్వవ్యాప్తం చేస్తాడు వాడు దేవుడు. అంటే ఈ గొడవల్లో ఆగిపోయి కూర్చోడది అంటే మీకు అనుభవం అయితే ఎప్పటికైనా ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో హృదయంలో కలగాలి. ఈ హృదయంలో కలగాలి. ఇలాగా అనుకోవద్దు, అలాగా అనుకోవద్దు, ఇలాగా అలాగా అనుకుంటే అంటే ఈ అనుకోవటాలు పునర్జన్మలకే కారణాలు అవుతాయి అన్నారు భగవాన్. మీరు ఇలాగా అనుకోకండి, అలాగా అనుకోకండి, అలాగ ఉండాలనుకోకండి, ఇలాగ ఉండాలనుకోకండి. మీరు మీ యాగం ఉండండి. ఈ అలాగ ఉండాలి, ఇలాగ ఈ అనుకోవటాలు మీ కోంపల ముంచుతాయి. ఈ అనుకోవటం వల్ల మీ కొత్త వాసనలు వస్తాయి. ఇవే మీ పునర్జన్మలకి కారణాలు అవుతాయి. ఈ మధ్య నరసాపురం ఒకరు అన్నారు, మాకు అన్నీ ఉన్నాయని ఇంకా కొత్తలు లేదు, అర్జెంట్లో ఉంటున్నామని. మాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, కొత్తలు కావాలి. అప్పుడు నేను చెప్పాను, మీరు సుఖంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, అలా ఉండండి. నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలంటే భగవంతుడు ఇంకో శరీరం తీసుకొచ్చి నా చేత ఇల్లు కట్టించి ఆ ఇల్లు కావాలనే కోరుకోవాలి. మళ్ళీ మీకు శరీరం వస్తుంది, మళ్ళీ మళ్ళీ మీరు పునర్జన్మలోకి రావాలి. మళ్ళీ ఈ తలంపులు మీకు పునర్జన్మలకు కారణం అవుతాయి. ఓడక ఉండండి అమ్మారని శరీరాన్ని విడిచిపెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఆ శరీరం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎవరికి ఇష్టం ఎవరి శరీరం? కానీ మనకి ఇష్టం లేకపోయినా మన శరీరం అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏంటంటే మనం ఏదైతే కాదో దాంట్లో విడిపోతుంది. తప్పదు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఇంకేంటే స్వామి వివేకానందులు మీరందరూ శ్రద్ధగా రండి, శ్రీకృష్ణుడు రండి, వినండి అని చెప్పేవారు. ఆయన ఎక్కడైనా స్వామీజీ మాట్లాడుతుంటే మీరందరూ శ్రద్ధగా వినండి, శ్రవణం చేయండి, బాగా సబ్జెక్టు శ్రవణం చేయండి అని స్వామీజీ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఒక అతను లేచాను అంటే మాకు గృహస్థులు ఎక్కడ సాగుతాయండి అన్నాడు. అవును స్వామీజీ అన్నారు, గృహం మిమ్మల్ని పట్టుకుంటుందా, మీరు గృహాన్ని పట్టుకుంటున్నారని. మీరు ఎవరైనా మీటింగ్ వస్తుంటే ఏం ఇల్లని చెప్పిందో మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. మీరు గృహాన్ని పట్టుకుంటున్నారు కానీ గృహం మిమ్మల్ని పట్టుకోవటం లేదు. ఈ కాల్ ఎవరు తెలు హౌస్ హోల్డర్, ఈ కాల్ ఎవరు తెలు హౌస్ హోల్డర్ హౌస్ హోల్డర్ వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ. ఇంటిని మీరు పట్టుకుంటున్నారు కానీ మీరు మిమ్మల్ని పట్టుకోవటం లేదు. కానీ మీరు ఏమైనా ముందరు మిమ్మల్ని నన్ను పట్టుకుంటాను, మీరు నన్ను పట్టుకుంటాను అనుకుంటున్నారు. ఈ కాళ్ళు ఎవరు హౌస్ హోల్డర్స్ వాట్ హౌస్ క్యాన్ హోల్డ్ మీకు సీ వాటర్ రెయిన్ వాటర్గా మారుతుంది. సముద్రంలో నీరే మనకు వర్షపు నీరుగా మారుతుంది. వర్షపు నీరు వర్షపు నీరుగా సముద్రంలోకి వెళ్ళిపోవటం లేదు. మనకి మంచి నీళ్ళు ఇస్తుంది, మన పొలాలకు నీళ్ళు ఇస్తుంది, మన స్నానం చేయడానికి నీళ్ళు ఇస్తుంది, మన అవసరాలన్నీ తీరుస్తూ సముద్రంలోకి వెళుతుంది. అలాగే ఎవరైతే ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో, ఏదైతే రైన్ వాటర్ రైన్ వాటర్గా సముద్రంలో వెళ్ళిపోవటం లేదు, అనేక మందికి మంచి నీళ్ళిచ్చి, అనేక మందికి పొలాలకి నీళ్ళిచ్చి, అనేక మంది ఉపయోగపడి అప్పుడు జన్మస్థానంలోకి వెళతాను. అలాగే ఎవడైతే ఇది మానవుడికి తోటి మానవుడికి జరిగింది, ఇది ఈ డిస్కర్టీ ఎదురుతుంది, ఈ సత్వంతి లేకుండా ఇతరులకు ఉపయోగపడుతూ ఉండవు. ఏదైనా ఆ నీళ్ళకి సముద్రం నుండి వచ్చి మీరు సముద్రం ఎలా కలుస్తుంది, నీళ్ళు కూడా వెళ్ళి బ్రహ్మముడు ఐక్యం అయిపోతాం. గోదావరి చిత్రీకరణ అక్కడ నీరు ఆ నీరు ఇంటికి వెళ్ళిపోతుందా, ఎంతమందికి దాహం తీరుస్తుంది, ఎన్ని పేలు పండిస్తుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా మీకు సాధ్యమే కొరకు మనం చేయగలిగిన మీకు సహాయం. మన శక్తికి మించింది కాదు, శక్తి లేకపోతే మనం చేయగలిగి మనం చేస్తూ ఉంటే మన భగవన్ ఇంతలో ఐక్యం అయిపోతాం. మనకు స్వార్థమే కారణం, మన స్వార్థం మనకు పరమార్థం, మన స్వార్థమే పరమార్థం మనకు. కొంతమంది ఏదైనా మంచి పని చేసినట్టు కనిపించిన గౌరవం కాకపోతే మంచి పని కూడా చేయరు. భగవంతుడు నీ చేసి పనులు చూడు, తలంపును చూస్తాడు. నీ బాధ్యతలు చేసి పనులు చూడు, నీ తలంపును చూస్తాడు. నువ్వు ఏ ఉద్దేశం మీద చూస్తున్నావు చూస్తాడు. ఆ తలంపును బట్టి మీద ఆధ్యాత్మిక మార్పులు వేస్తాడు నీకు. అయ్యో మనలో మనం మరిచి ఏదైనా మంచి పని చేసినప్పుడు మనలో మనం మర్చిపోయి చేయాలి. కానీ మన గౌరవాల కోసం, మన గొప్పల కోసం ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది. కానీ చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలగకపోతే వాడు పోటీ ఎన్నులు వస్తుంది, వాడికి జ్ఞానం కలగదు. మనం ఏదైనా ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదో గోట్లో ఇంటి లోపలికి వెళ్ళాలి. అదేవిధంగా చిత్తశుద్ధి అనే గోట్లో ఉంటే మోక్షం పొందగలదు. కానీ చిత్తశుద్ధి లేకపోతే మీకు మోక్షం కలగదు. అంటే మీరు గురువుని హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఒక అవతార పురుషుని ఇష్టంగా మీరు ప్రేమిస్తే, మానసిక మీద మినహాయింపు లేకుండా, కపటం లేకుండా, డెడికేటెడ్గా దిగేటెడ్గా ఆ దేవుని ప్రేమిస్తే అది తపస్సుతో సమానం. ఏ దేవుని అయితే మీరు ప్రేమిస్తున్నారో ఈ నాటికైనా నిండి నాటికైనా ఆ దేవుడు మీ హృదయంలోనే నేనుగా వ్యక్తం అవుతాడు. ఆ నారాయణుడే మీకు నీడుగా హృదయంలో హృదయంలో వ్యక్తం అవుతాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ఏదో ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయే దేవుడు మీకు కావాలా, లేక 24 గంటలు ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే దేవుడు మీకు కావాలా? ఏ దేవుడు మిమ్మల్ని సుఖపెడతాడు? ఆత్మ యొక్క వైభవం, అజ్ఞానం యొక్క వైభవం అటువంటిది. 24 గంటలు విడిచిపెట్టకుండా ఉంటాడు జ్ఞాన దేవుడు. అజ్ఞానం యొక్క వైభవం అటువంటి. ఒకసారి శివుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. సనత్ కుమారుడే స్కాందుడు, స్కాందుడే రమణ మహర్షి. ఎవరు ఎవరు చెప్పారు? గణపతి ముందు చెప్పారు. ఎవరు? గణపతి. గణపతి ముందు చెప్పారు. ఏమంటే ఆ సనత్ కుమారుడు దగ్గరకు ఒక శివుడు వెళ్ళాడు. ఒకసారి 100 సంవత్సరాలు కూర్చున్నాడు వాడు గుమ్మలో. 100 సంవత్సరాలు నుంచున్నారు శివుడు. ఎవరి దగ్గర? సనత్ కుమారుడు. రేపు 16వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది, అందుకు చెప్తున్నాను ఈ మాట. 100 సంవత్సరాలు నుంచున్నాడు వాడి దగ్గరికి. ఎవరి దగ్గరికి? సనత్ కుమారుడు గారికి. వాడికి లోకమే తత్వాలు. ఇది బాడీ లేసన్, మైండ్ లేసన్, వరల్ లెస్. వాడికి ఆ దేహం ఉన్నది సనత్ కుమారుడికి. ఈ దేహం ఉంది కానీ ఆ దేహం లోపల నేనున్నాను కానీ నాకు బయట ప్రపంచం ఉంది కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు కానీ వేరు భావన, వేరు బుద్ధి ఏముండదు సనత్ కుమారుడికి. నశించి ఆ సనత్ కుమారుడికి దేవుడు ఏంటి, దేవుడు ఉండటం ఏంటి, లేకపోతే ఏంటి? దేవుడు కూడా ఒక తలంపు మాత్రమే. నీకు ఏమే తలంపు వచ్చిందో, దేవుడు కూడా వచ్చిందో, ఏమే తలంపు ముందు, ఏమే తలంపు రాకముందు నీకు దేవుడు గొడవలేదు, ఓంకారం గొడవలేదు. ఎంతో గొప్పది అనుకున్నది ఓంకారం గొడవ. నీకు ఏమి తలంపు రాకముందు నీకు శబ్దబ్రహ్మణం పేరు ఓంకారానికి. ఈ ఏమే తలంపు రాకముందు ఓంకారం కూడా లేదు. శివుడు వచ్చి 100 సంవత్సరాల గుమ్మం దగ్గర నిలబెడితే కళ్ళు తెరిచి చూడలేదు సముఖం అంటే ఇష్టం రాదు కాదు, వాడు ఆత్మ ఇష్టత ఉండదు. కళ్ళు తెరిచాడు, శివుడు కనిపించాడు. ఎదురు ఎవరు కనిపించాడు? శివుడు కనిపించాడు. శివుడు కోపం నటించాడు. దేవుడు కోపం ఏంటి? దేవుడు కోపం తెచ్చుకోడు. కోపం దేవుడికి కోపం రాదు. కానీ దేవుడు ఎప్పుడైనా కోపాన్ని నటిస్తాడు. కోపం రావటం లేరు, నటించుతున్నారు. అప్పుడు శివుడు అన్నాడు, నన్ను 100 సంవత్సరాలు వచ్చిన ఆహ్వానించకుండా, గౌరవించకుండా ఇంత నిర్లక్ష్యమా, నీకు నీకు శాపం ఇస్తున్నాను అన్నాడు. ఇంత 100 సంవత్సరాలు ఈ గుమ్మలో ఉంచుంటే నన్ను గౌరవించకుండా, లోపలికి రమ్మని ఆహ్వానించకుండా ఇంత నిర్లక్ష్యమా? సాక్షాత్తు పరమేశ్వరుడు సృష్టికి కర్త అయినటువంటి, శాపం ఇవ్వటానికైనా వరం ఇవ్వటానికైనా అర్హత ఉన్నటువంటి శివుడు వస్తే ఇంత నిర్లక్ష్యమా నీకు? నేను శపిస్తున్నాను అన్నాడు శివుడు. అప్పుడు సనత్ కుమారుడు అన్నాడు, ఏం వైభవం టీచింగ్ లా, వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, చార్మింగ్ టీచింగ్, గ్రేటెస్ట్ టీచింగ్. ఆ చెగిరిన వాళ్ళందరూ వినండి, సనత్ కుమారుడు ఎవడికి శివుడికి చెబుతున్నాడు అని జ్ఞానం యొక్క వైభవం. సృష్టికర్తకు చెబుతున్నాడు శివుడు, పరమేశ్వరుడికి చెబుతున్నాడు సనత్ కుమారుడు. నేను నీ శపిస్తావా? నీ శపిస్తే, నీ శపిస్తే ఇక్కడ బాధపడిపోయి, నీ వరణిస్తే తీరిపోయేవాడు, ఏనాడు చచ్చిపోయేవాడు ఇక్కడ లేదు. దేహగతమేడు లేరు, శపించిరా బాధపడే ఈ దేహగతమే నేనే. ఒక 5 నాకు వరణిస్తే నీకు పొంగిపోయేది కూడా దేహగతం లేదు. నేను ఈ స్థితించిన వరం ఇచ్చిన ఇక్కడ స్పందించేవాడు వాడు లేడే. ఆత్మకి నీ ఆత్మకి నీ శాపాలు కానీ వరాలు కానీ ఆత్మకి చైతన్యానికి తగల అన్నాడు. వాడు నిర్గానికి పోయాడు శివుడు. చాలా మంచి అతీతంలో ఉన్న వైభవం చూడండి. నీ యొక్క నీవు ఒకటి శాప ఇచ్చిన ఒకరు వరం ఇచ్చిన చైతన్యానికి నీ వరం కానీ నీ శాపం కానీ తగల. నీ శాపం తగిలేవాడు, నీ వరానికి పొంగిపోయేవాడు, నీ శాపానికి కుంగిపోయేవాడు, అడిగినాడు చచ్చిపోయేవాడు ఇక్కడ లేడు. అప్పుడు శివుడు అవన్నీ గాంతి పోయాడు. అప్పుడు సనత్కుమారుడు, నువ్వు నాకు వరం ఇస్తాను అంటున్నావు, ఆ వరం ఇంకా నేనే ఇస్తాను నీకు తీసుకో. చాలా వాడు జ్ఞానం యొక్క వయసు చూడ, ఆ నాలెడ్జ్ యొక్క పరాక్రమం. నువ్వు నాకు వరం ఇస్తాను అంటున్నా, ఆ వరం ఇంకా నేను ఇస్తాను నువ్వు తీసుకో అంటే శివుడు అవకాశం దొరికింది అనుకున్నాడు. అవకాశం వరం ఇస్తానన్నాడు కదా. అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు పట్టుకున్నాడు పెద్దవాళ్ళు అవుతారు, అవకాశం వచ్చినప్పుడు వదిలేస్తున్నాడు అలా పడి ఉంటారు జీవితంలో కూడా. కొంతమంది మంచి మంచి అవకాశాలు వచ్చినా వదిలేస్తూ ఉంటారు. ఏం లేదు, అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే పట్టుకుంటాడు పెద్దవాడు అవుతాడు. అవకాశం వచ్చినప్పుడు ఎదురు అవకాశం వచ్చినప్పుడు ఎవడైతే పట్టుకున్నాడు పామరుడు కింద ఉంటాడు. ఒకవేళ అవకాశం రాదనుకోండి, అవకాశం రాకపోతే అర్హత ఉన్నవాడు కూడా పెద్దవాడు కాలేడు. అవకాశం ఇచ్చినప్పుడు సడన్గా పట్టుకోవాలి. అది శివుడు ఏం చేశాడు, సడన్గా పట్టుకున్నాడు శివుడు. అయితే ఇది అన్నాడు, ఏం కావాలో కోరుకు అన్నాడు. నేను నా కుమారుడుగా పుట్టన్నాడు. అది శివుడు ఏమన్నాడు, ఇంకేం కావాలో సమస్యలో ఎదురుగా ఇంకేం కావాలో కోరుకో, అయితే నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏం కావాలో కోరుకు అన్నాడు. నేను కోరుకుంటున్నాను శివుడు, ఏం కావాలన్నాడు. నేను నా కుమారుడుగా పుట్టు అన్నాడు. ఎవరు శివుడు, శివుడు సనత్కుమారుడితో చెప్పాడు. శివుడు చెప్తే ఇప్పుడు వస్తాను కుమారుడిగా వస్తాను కానీ స్త్రీ జీవనంలో ఉంచరా, నేను భూమి మీద రమ్మంటే వస్తాను కానీ తొమ్మిది నెలలు ఒక తల్లి కడుపులో ఉండి ఆ స్త్రీ యొక్క ఏనులో నుంచి మటుకు నా వై అది నేను అలా బయటకు రాను అన్నాడు. నేను భూమి మీదకి రమ్మంటే వస్తాను, నీకు వరమిస్తున్నాను, వస్తాను నీ కుమారుడిగా వస్తాను. అయితే శివుడు కుమారుడిగా వస్తాను, అది స్త్రీ ఏనులో స్త్రీ యొక్క గర్భంలో ఉండను, ఆ ఏనుని ఎత్తుకోను, ఆ ఏనులో నుంచి తెలిసి ఏను ద్వారా నేను బయటకు రాను అన్నాడు కుమారుడు. అప్పుడు శివుడు మూడో నేత్రంలోంచి వచ్చాడు. వాడు స్కందుడు కుమారస్వామి. రేపు సుబ్రహ్మణ్య సత్యది 16వ తేదీని వాడు 16వ తేదీ సుబ్రహ్మణ్య సంవత్సరం మూడో నేత్రంలోంచి చూశాడు వాడు స్కందుడు. జ్ఞాననేత్రం, అదే నేత్రం జ్ఞానానికి. జ్ఞాననేత్రం అంటే ఎక్కడ ఉంటుందనుకోండి, వెతుక్కోకుండా ఎక్కడ ఉంది, అక్కడ జ్ఞానమే ఒక నేత్రం. జ్ఞాననేత్రం ఎక్కడ ఉంది, పొట్టలో ఉండదు లేకపోతే ఇంట్లో ఉంది, అలా వెతుక్కోకుండా జ్ఞాననేత్రం అంటే జ్ఞానమే ఒక నేత్రం. అంటే జ్ఞానం వస్తే మీకు ఒక నేత్ర, అది కూడా ఒక నేత్రంగా పనిచేస్తుంది. అప్పుడు శివుడు యొక్క మూడో నేత్రం మంచిది అంటే మూడో నేత్రం అంటే జ్ఞానం. శివుడికి మూడో నేత్రం అంటే ఇది ఎక్కడైనా కన్ను ఉంటున్నాను కాదు, అంటే వాడు జ్ఞానంలోంచి వచ్చాడు శివుడు. అంటే జ్ఞానం యొక్క అవతారం వాడే కుమారస్వామి. వాడే అంటే 16వ తేదీ సుబ్రహ్మణ్య సంవత్సరం ఆయన రూపం ధరించాడు. ఆయన రూపం ధరించాడు, అది సుబ్రహ్మణ్య షష్ఠి. ఆయన కుమారస్వామి అంటారు. వాళ్ళని కుమారస్వామి తమిళనాడులో మురుగా అంటారు. ఏమంటారు, మురుగా అంటే బ్యూటిఫుల్ చైల్డ్ అని, మురుగా అంటే బ్యూటిఫుల్ చైల్డ్ అని. ఒకసారి సుబ్రహ్మణ్య అనే పేరు ఉన్న కలెక్టర్ గారి మీద హైదరాబాద్లో మాట్లాడుతుంటే ఆయన జిల్లాకి కలెక్టర్ నా పక్కన కూర్చున్నారు. ఆయన అయితే నీ చెప్పండి, నీ పేరు సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్య మీకు అంటే నేను బ్రహ్మణ్య గారు. బ్రహ్మను ఏంటంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు, ఎలాగో సకం సకం తెలిసిన వాడికి, మొక్కల ముక్కలకం తెలిసిన వాడికి, సమగ్రంగా తెలిసినవాడు, బాగా తెలిసినవాడు. ఎలా తెలిసినవాడు, బ్రహ్మను అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. సుబ్రహ్మణ్యుడు ఎలా తెలిసినవాడు, 100 ఇయర్స్ బ్రహ్మను వెరీ వెల్ ఎక్సలెంట్లీ వెరీ నైస్లీ. అదే సుబ్రహ్మణ్యం అంటే ఎవరైతే బ్రహ్మస్వరూపం బాగుగా ఏం తెలిసి లేకుండా సమగ్రంగా తెలిసినవాడు సుబ్రహ్మణ్యుడు. అంటే వీరి పేరు మీరు సుబ్రహ్మణ్యుడు అన్నా నా కలెక్టర్ గారు. ఆయన ఏమన్నారంటే పేరులో సుబ్రహ్మణ్యమే కానీ ఒక గదిలో ఉన్న వస్తువు తెలియటో లేదన్నారు పాపం. పేరులో సుబ్రహ్మణ్యం, పేరులో మటుకు సుబ్రహ్మణ్య, ఏ పేరులో సుబ్రహ్మణ్యమే కానీ అసలు ఆ బ్రహ్మం ఇంకా నాకు తెలియలేదన్నారు. ఇంత పెద్ద మనిషి మంచి ఆయన కాబట్టి అనుకుంటున్నాను. అసలు జ్ఞానం అంటే చాలామంది మనకు తెలియని విషయాలు కూడా తెలుసున్నట్టు నటించటం. నాకు జ్ఞానం లేకపోయినా జ్ఞానం నచ్చించడం అది కాదు. అసలు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేప్పుడు ఈ విషయం గురించి మనకు ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అనేటువంటిది అది ఆ విభజనే జ్ఞానం. కనుక్కుమారుడే నా స్కందుడు, స్కందుడే రమణుడు. ఎవరు చెప్పారు? గణపతి మనం చెప్పారు. దేవదత్తమైన అధికారంతో ఆంధ్రప్రదోష మెరుగైన వాక్కుతో చెబుతున్నాను. మనమందరం మరణం చేతిలో ఓడిపోతున్నాం. రమణ మహర్షి 16 సంవత్సరంలో మరణం చూడి పోరాడి మరణాన్ని ఓడించాడు. వాడు నిలిచింది మనకు మరణం వస్తే మరణం చేతిలో మనం ఓడిపోతున్నాం. ఆయనకు 16 సంవత్సరంలో మరణాన్ని చేస్తే మరణాన్ని ఆయన ఓడించాడు. మనం మరణం చేతిలో ఓడిపోతున్నాం, ఆయన మరణాన్ని ఓడించి ఆ శాంతి సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. జ్ఞాన సామ్రాజ్యానికి జ్ఞాన శిఖరాలకి అందుకున్నాడు తన 16 సంవత్సరంలో. ఆ బ్రహ్మం, బ్రహ్మ కాదు బ్రహ్మం, బ్రహ్మ అంటే మన చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మం అంటే ట్రూత్, ఏకమైన ట్రూత్. దాన్ని తన 16 సంవత్సరంలోనే తన హృదయంలో తన అనుభవంలోకి తెచ్చుకుని జ్ఞాన సింహాసనానికి అధిపతి అయ్యాడు. బ్రహ్మం అనే పేరు వినకుండా కూడా బ్రహ్మానుభవం పొందినవాడు రమణుడు. ఏ సేవనం చేయలేదు, గ్రంథాలు పరిశీలించలేదు. అంటే బ్రహ్మం అనే వస్తువు ఉందని కూడా ఒకటి తెలియదు. బ్రహ్మం అనే వస్తువు ఒకటి ఉందని కూడా తెలియకుండా దాన్ని ఎలా పొందాడంటే దానికి మనం ఏం చేయటం అని దేవరహస్యం ఉన్నాడు గణపతి అని. అసలు ఆ వస్తువు గురించి సేవనం చేయకుండా మరణం చేయకుండా దాన్ని ఎలా పొందాడో ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పగలం, దానికి ఆపరేషన్కి సమాధానం లేదు, అది దేవరహస్యం అన్నాడు గణపతి అని. దైవం సర్వసంపూర్ణుడు అని అంటున్నారు. దైవం ఈ ప్రశ్న అడిగిస్తున్నారు ఎవరు? దైవము సర్వసంపూర్ణుడు అని అంటున్నారు. అయితే ప్రపంచంలో ఎంత వెరికి ఎంచుకుందనే ప్రశ్న. ప్రపంచంలో చాలా వెరికిగా ఉంది ప్రపంచం అంతా. దైవం ఎంత సంపూర్ణంగా ఉన్నాడు, ప్రపంచం ఎంత సంపూర్ణంగా ఉండాలి, ఇందులో చాలా వెరికిగా ఉంది అని ఎవరో ప్రశ్న అడుగుతున్నారు. దైవం సంపూర్ణుడైతే ప్రపంచం ఎంత వెరికిగా ఎంచుకుండాలి అని ప్రశ్న. ఈ ప్రశ్న అడిగేది ఎవరు అడుగుతున్నారు? ఈ ప్రశ్న, ఈ దైవం సంపూర్ణుడే, ప్రపంచం మటుకు సంపూర్ణంగా లేదు, ప్రపంచంలో చాలా ఎరుకులు ఉన్నాయని నువ్వు అడుగుతున్నావు. ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు అంటే నేనే. అది అక్కడ వచ్చింది, నేనే అడుగుతున్నాను. ఎవరిని అడిగాడు? నేను అడుగుతున్నాను అన్నాడు. నేను అడుగుతున్నాను అంటే భగవాన్ అంటున్నారు ఆ నేను దేవుడికి వేరుగా ఉన్నాడు. ఏదో ఈ ప్రశ్న అడిగే నేను దేవుడికి వేరుగా ఉన్నాడా? దేవుడికి వేరుగానే ఉండటం అనుకోవటం వల్ల ఇది ప్రపంచంలో వెలుతులు కనిపిస్తున్నాయి. ఏ దేవుడైతే ఈ ప్రపంచాన్ని నేను సృష్టించాడని అనుకుంటున్నావో ఆ దేవుడే ఈ ప్రపంచాన్ని చూడపడుతుంది. అది వెలుతుదనకు కనిపిస్తే అప్పుడు చెప్పు. ప్రపంచంలో వెలుతులు ఉన్నాయని నువ్వు అంటున్నావు, దేవుడు సృష్టించాడని నువ్వు అంటున్నావు. ఏ దేవుడైతే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడో ఆ దేవుడు యొక్క స్టేటస్ని పొంది ఆ దైవ స్థితిని పొంది అప్పుడు ఈ ప్రశ్న అడిగి అప్పుడు నీకు సృష్టిలో ఏమైనా వెరుకులు కనిపిస్తే అప్పుడు వెరుకులు కనిపిస్తే అప్పుడు వెరుకులే కనిపించబడదు. ఏదైనా నీకు దోషం కనిపిస్తా అంటే ఆ దోషం నీళ్ళు ఉండి ఉండాలి. ఏదైనా మనిషిలో ఏదైనా బలహీనత కనిపిస్తా అంటే ఆ బలహీనత నీళ్ళు ఉండి ఉండాలి. నీలో లేనిది బయట ఆ కనపడదు, నీలో ఉన్నది బయట కనిపిస్తుంది. అంటే నీళ్ళు పూర్తి ఎవడైతే ఏ దేవుడైతే ఈ శిష్యుని సృష్టించాడని అనుకుంటున్నావో ఆ దేవుడు పడిపోయిందే లోకంలో వెలుతులు ఉన్నాయని అంటున్నావు. నీ దేవుడు దేవుని చూడటం కాదు, నీ దేవుని అవ్వటానికి రమణ మహర్షి గారు మీకు అందరికీ దేవుని చూపించడం కాదు ఆయన ఐడియా, నేను దేవుడు చేయటానికి. అయితే నువ్వు ఏ దేవుడు అయితే దేవుడు, ఏ దేవుడు అయితే నీ వెలుతులు వెలుతులు ఉన్నాయి, నీ లోపల వెలుతులు ఉన్నాయి, దేవుడు సృష్టించాడు అనుకుంటున్నావు నువ్వు. ఆ దేవుడు నీ సృష్టిని ఏ దేవుడు అయితే సృజించాడో ఆ దేవుడు అయిన తర్వాత నువ్వు చూడు, అప్పుడు వెలుతులు ఉంటే చెప్పు, అప్పుడు మాట్లాడదాం మనం. అంటే నీకు దేహ దగ్గర ఉన్నంతకాలం నీ దేహం లోపల నేను ఉన్నాను, నా దేహం బయట ప్రపంచం ఉందని నీకు అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఈ దేహవిద్య కారణం. దేవుడు ఎక్కడో దూరాన ఉన్నాడు అనుకోవడం కూడా ఈ దేహవిద్య కారణం. దేవుడి ప్రపంచం మీద బయట ఉన్నాడనుకోవడం కూడా ఈ దేహవిద్య కారణం. ఈ నేను అనే తలంపు, ఆ నేను తలంపు ఎలా అయిన తర్వాత దేహంతో తాతత్వం చెందుతున్నది, దేవునితో తలాక్యండి. నేననే తలంపు వచ్చి ఊరుకోలేదు. దేవునితో తలాక్యం అవుతుంది. నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను గౌరవంగా ఉన్నాను, నేను అగౌరవంగా ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, నేను తక్కువగా ఉన్నాను, నేను ధనవంతుడు, నేను పేదవాడిని, నేను పండితుడు, నేనే పామరుని అని నేనే తలంపు పుట్టి ఊరుకోదు. ఈ గుణాలు చెప్పి ఈ దేవునితో నీ మనస్సుడు తాతత్యం పొంది ఈ భూమి మీద నీ నరక యాతనికి గురి చేస్తుంది. నేనే తలంపు నీ లోపల ఉదయిస్తుంది. ఉదయంతో ఆడటం లేదు. అధ్యయనంతో అత్యంత వేగంగా సూర్యుడు యొక్క కిరణం భూమి మీదకి ఎంత వేగంగా వస్తుందో అంతకంటే రెట్టింపు స్పీడ్ మీద వచ్చి ఆ నీళ్ళ తలంపుని హృదయంలోంచి అరవి వచ్చింది. దేవునితో కలిసిపోతాను, ఈ దేవునితో తాదాత్యం పొందుతాను, ఈ దేహంతో ఆ భూమి దేహంతో తాదాత్యం పొంది ఆ నేను నరకాసురుడు, ఆ నేనే నరకాసురుడు. ఈ నారాయణుడు యొక్క సహాయం కోరి, భగవంతుడి యొక్క సహాయాన్ని కోరి, ఆయన పూజించి, ఆయన ప్రేమించి, ఆయన అర్జించి ఈ నరకాసురుడిని సంహారం చెయ్యి. అది జ్ఞానం. నేను జ్ఞానం లోపల ఉండి దుఃఖి మధ్యలో జీవితం స్వర్గరాజ్యం, ఈ లోపల ఉండి వైకుంఠం, ఈ లోపల ఉండి జ్ఞానం, ఈ హృదయంలో ఉంది ఈ ఇంద్రియాలతో ఈ మనస్తో సంపాదించేది కలి జ్ఞానం. మనస్సుతో ఉంది జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. ఎక్కడైతే మనస్సు అడిగిందో నేను తలంపు ఎక్కడ పడుతుందో చూడు, నేను తలంపు ఎక్కడ పడుతుందో చూడు. మనస్సు అక్కడ లయిస్తుంది, మనస్సు ఏమవుతుంది అక్కడ లయిస్తుంది. అక్కడ లయించి మనస్సు నిన్న తలంపు పుట్టిన చోట మనస్సును అక్కడ నుంచి అది కరిగిపోతుంది. అది అదేం కరిగి అక్కడ నారాయణుడు వైకుంఠంలో ఏ నారాయణుడు అయితే ఉన్నాడు అనుకున్నా ఆరాయణ ఆ నారాయణుడు నీకు నేను వ్యక్తం అవుతాడు, నేనుగా నీకు వ్యక్తం అవుతాడు. అంటే నీకు నేనునే తలంపు ఎక్కడ పడుతుంది చూడు, మనస్సు అక్కడే లయిస్తుంది. అంటే అది నిజమైన మౌనం. మనస్సు ఎక్కడైతే ఆయనకి పోయిందో అక్కడి నుంచి నీకు మౌన ప్రవాహం, శక్తి ప్రవాహం నీకు కలుగుతూ ఉంటుంది. రమణ మహర్షి గారిని ఒకరు ప్రశ్న అడిగారు, ఏంటి మీరు పని పాటు లేకుండా కూర్చున్నారని, మీరు సాపాటే కానీ పాటు లేదన్నారు. మీరు పని పాటు లేకుండా కూర్చుంటున్నారు అంటే అప్పుడు భగవాన్ చెప్పారు బొంగరం చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది కానీ అది తిరగటం లేదనుకుంటారు. ఇంకా మీ కంటి యొక్క వేగానికి అది అందదు. బొంగరం చాలా స్పీడ్గా తిరుగుతాం అనుకుంటే మనం తిరగటలేదు అనుకుంటాం బొంగరం. ఇంకేంటంటే దాని యొక్క వేగం మీ కంటికి, మీ కంటికి అందదు. ఇక్కడ మీ చర్మ శక్తులు కది అందరు దాన్ని బట్టి ఏమనుకుంటున్నా బొంగరం తిరగటం లేదని అనుకుంటాం. కానీ బొంగరం తిరగటం లేదా తిరుగుతాం కానీ మీ కన్ను కది అందటం లేదు. ఇదే జ్ఞానం చెప్పారు. మీ కంటికి సూర్యుడు ఎంత ఎంత చిన్న ఎంత మన చేతులు పట్టుకొస్తాం అనుకుంటున్నాం సూర్యుడు, మన సూర్యుని మన చేతులు పట్టుకొస్తాం అనుకుంటున్నాం కానీ మీ కంటి కనిపించేదే చిన్నవాడు కాదు. వాడు ఎవడు సూర్యుడు? మీ కంటి కనిపించేదంటే చిన్నవాడు కాదు. ఇప్పుడు మీకు అలా కనిపిస్తున్నాడు చేతుల్లో సూర్యుడిని పట్టుకొస్తాం కానీ కంటి కనిపించేందుకు చిన్నవాడు నిజంగా కాదు. వాస్తవంలో అంత చిన్నవాడా కానీ భూమి కంటే పెద్దవాడు. ఈ భూమి కంటే కూడా నా పెద్దవాడు కానీ నా కళ్ళ కనిపిస్తున్న బొమ్మలాగా కనిపిస్తున్నాడు. ఇది చేతులు సర్దాగా చేతులు ముట్టుకు మన జేబులో పడేసుకొచ్చాను చిన్నవాడు సూర్యుడు కనిపిస్తున్నాడు. అంటే ఈ ఇండియా కనిపించేది మాత్రం ఇందులో అనుకోకుండా నువ్వు ఇండియానికి ఎలా కనిపిస్తే అంతే ఆకారంలో ఉందా వస్తే నువ్వు అనుకోకు. ఇంకా అనేది సూక్ష్మజీవులు ఉన్నాయి కానీ మన 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 కళ్ళకి కనపడుతుంది. అయితే సూక్ష్మజీవులు లేవా? అంటే నువ్వు నిన్ను నువ్వు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించు. నో దైసెల్ నిన్ను తెలుసుకోవడానికి ముందు నీ దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. లోకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. నిన్ను తెలుసుకోవడానికి నువ్వు ముందు ప్రయత్నించు. ఎందుకంటే నిన్ను తెలుసుకోవడానికి నిన్ను తెలుసుకుంటే దేవుడు ఎవరో కూడా నీకు తెలుస్తుంది. నిన్ను తెలుసుకోకుండా దేవుని ఎదగడం నువ్వు ప్రయత్నించి ఇస్తే అది మానసిక దృశ్యం కానీ తెలియదు. భద్రాచల రామదాసు గారికి రాముడు రాముడు రుణం అంతా తీర్చేశాడు. రామదాసు గారికి మీకు అర్థమవుతుంది, రాముడు రుణం తీర్చేశాడు. అది జైల్లో పెట్టారు కదా బంధు కనాలి. రాముడు వచ్చి నవాబ గారికి రొక్కం చెల్లించేసి నిడుగడు చేశాడు. ఎంత ఇదంతా నిజమే. ఇది మటుకు భగవాన్ అంగీకరించారు, ఇది మటుకు భగవాన్ అంగీకరించారు. అంటే కేవలం ఈ దేవుని యొక్క శక్తి, అతీంద్రియ శక్తి, అతీంద్రియ శక్తి ఈ హేతు వదంతి, ఈ లౌకిక వదంతి అతీతమైనది. కానీ కానీ ఈ మనం కూర్చొని మాట్లాడుకోవటం అంటే దేవుడు రావటం, ఆ రుణం తీర్చడం కూడా అంతే లేదు. అది వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం మటుకి కాదు. రాముడు కనిపించిన మాట నిజమే, నవాజు గారికి ఆ రుణం తీర్చిన మాట నిజమే. అదంతా మనం ఎలా కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నాం అంటే నిజం. అది వ్యవహారిక సత్యమే కానీ అది పారమార్థిక సత్యం కాదు. అది కూడా ఓ స్వప్నంలో ఒక భాగమే, అది కూడా స్వప్నంలో ఒక భాగం. ఇంకా ఈ కళ్ళ కలిగించే దేవుడు కాదు, నిజమైన దేవుడు కాదు. ఈ కళ్ళ కలిగించే దేవుడు ఇది ఆడు కాదు, నిజమైన దేవుడు. అంటే నీ కళ్ళ కలిగించే దేవుడు నీ మనస్సు అంత నిజం, ఆ దేవుడు కూడా అంతే నిజం. నీ బాధలు ఎంత నిజం, నీ కష్టం ఎంత నిజం, ఆ దేవుడు కూడా అంతే నిజం. ఈ మానవుడికి తనవుడో తాను తెలియకుండా నేను దేవుడిని తీసేది ఎవడైనా తెలిసి అది మానసిక దృశ్యం కానీ అది యదార్థం కాదు, వాస్తవం కాదు, నేకెడ్ ట్రూత్ కాదు, ఆ ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు. అది అంతిమ సత్యం కాదు, అది పరమ సత్యం కాదు, అది నగ్న సత్యం కానీ కాదు. అంటే నువ్వు లోకానికి ఎవరో నీ తెలుసుకోవటం వల్ల, నీ స్వరూపం నీ తెలుసుకోవటం వల్ల ద్వారా లోకానికి ఉపకారం జరుగుతూనే ఉంటుంది అని నీకు తెలియనట్టు నీకు తెలియకపోతే ఎప్పుడైతే వ్యక్తి భావం నశించిందో, ఆ దేవ భావం ఎప్పుడైతే నశించిందో, నీ ద్వారా లోకానికి శాంతి అందుతుంది, ఆ కాంతి అందుతుంది, నీ ద్వారా సుఖం అందుతుంది. కానీ నేను ఈ లోకానికి అందిస్తున్నాను అనుకోకర్లేదు, ఇంకా అనుకున్నవాడు అక్కడ లేడు. కానీ ఈ లోకానికి ఏదైనా ఉత్కృష్టమైన ఉపకారం చేయాలనుకుంటున్నావు అనుకో, ఈ లోకానికి ఏదైనా నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు అనుకో, ఈ లోకానికి ఏదైనా మంచి నీ ఎవరో నీకు తెలిస్తే నీ ద్వారా లోకానికి మంచి జరిగితే ఇంత ఎందుకంటే లోకం లేరుగా లేనండి. ఈ రుగ్మతలకి అంత అశాంతికి దేహబుద్ధే కారణం. ఈ దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఆత్మబుద్ధి కలుగుతుంది నీకు. అది అది లోపల ఉన్న చైతన్య వస్తువుని ఊహించడానికి ప్రయత్నం చేయకు, అది అవ్వటానికి ప్రయత్నం చేయ. కేవలం థియరిటికల్ బేసిస్ మీద ఆగిపోకునవు, ఆ ప్రాక్టికల్ సైడ్కి రా. థియరిటికల్ బేసిస్ మీద నువ్వు ఆగిపోకు, ప్రాక్టికల్ సైడ్కి నువ్వు రా. నీ ఏదైతే నీకు ఎంతవరకు తెలియదు, నీకు ఎంతవరకు తెలుసు దాన్ని సీన్సియర్గా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయి. ఒకసారి ప్రభుత్వం జ్ఞానం అనేది వాల్టర్లో ఒకడు అడిగారు, ఎవరో కూర్చుని ఉండగా ఏదో ఫ్యూచర్ అలా తెలుస్తుందని, ఏదో వర్గం లేదో నిజం ఉంటున్నారు కదా, ఆ నిజం ఎలా తెలుస్తుంది, దాన్ని ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది, దాన్ని ప్రాక్టీస్ చేయకుండా తెలియదు. ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది నీకు, ఆ ఫ్యూచర్ని ప్రాక్టీస్ చేస్తే నీకు తెలుస్తే ప్రాక్టీస్ చేయకపోతే నీకు తెలియదు. నువ్వు ప్రాక్టీస్ చేయడానికి రైటింగ్ అయినా సరే, ఏ స్పీచ్ అయినా సరే, ఏది నీ ప్రాక్టీస్ చేయాలను ప్రాక్టీస్ చేస్తే నీకు తెలియబడుతుంది. నీ కళ్ళతోటి నువ్వు చూసుకో, ఎవరి వాళ్ళ కళ్ళతోటి నువ్వు చూసుకోకు, ఎవరి వాళ్ళ కళ్ళతోటి నువ్వు చూసుకు, నీ కళ్ళతోటి నువ్వు చూసుకో. ఎవరి వాళ్ళ కళ్ళతోటి నిన్ను చూసుకుంటే, ఎవరి వాళ్ళ మనస్సుతోటి నిన్ను చూసుకుంటే నీకేమవుతుంది, 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 నీకు దుఃఖం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో అనుకున్నాడు ప్రతి వాడికి అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ఇతరులు గొప్పగా అనుకుంటే మనం గొప్ప వాళ్ళు అనుకోవటం, ఇతరులు తక్కువ వాళ్ళు అనుకుంటే మనం తక్కువ వాళ్ళు అనుకోవటం. దాన్ని బట్టి అర్థం ఏంటంటే మనకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం. నీ జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. ఎవరి వాళ్ళ కళ్ళతో నేను చూసుకోకు, నీ కళ్ళతో నేను చూసుకో. నీ గురించి నువ్వు అంచనా వేసుకో, నీ గురించి నువ్వు అంచనా వేసుకో. మనకి ప్లస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, నీకు అర్థమవుతుంది. అంటే ఏ కారణంలో నీకు దుఃఖాన్ని తీసుకొస్తుందో ఆ కారణం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే స్వార్థం లేకుండా, వ్యక్తిభావం లేకుండా, ఆ దేహభావం లేకుండా, ఆ ఇండివిజువల్ ఐ లేకుండా, నీకు అర్థమవుతుంది, ఆ జయ లక్షణాలు లేకుండా నీకెంత పని చేస్తే, ఎంత పని చేసినా సమగ్రంగా కాలిపోయి బూడి దగ్గుతున్నాడు పరమాత్మ కృష్ణుడు. సమగ్రంగా కాలిపోతుంది, సమగ్రంగా కాలిపోతుంది. నీకు దేహ బుద్ధి లేకుండా ఎంత పని చేసినా అహంకారం లేకుండా ఎంత పని చేసిన, అహంభావం లేకుండా ఎంత పని చేసిన, ఈగో సెన్స్ లేకుండా, ఈగో సెన్స్ లేకుండా మీరు ఎంత పని చేసినా సరే ఆ కర్మ అంతా కూడా కాలిపోయి సమగ్రంగా, అసంపూర్ణంగా కాదు, అసమగ్రంగా కాదు, సమగ్రంగా సంపూర్ణంగా మీరు చేసిన కర్మ అంతా కూడా కాలిపోయి నా భూమి తగ్గుతుంది. కొంతమంది ఏమంటూ ఉంటారంటే మాలో ఆ లోపాలు ఉన్నాయండి, ఈ లోపాలు ఉన్నాయండి అలా చెప్తూ ఉంటారు. ఈ లోపాల గురించి ఎవరు మీరు కలపెట్టమన్నారు? మీరు భగవంతుడిని ప్రేమించండి, భగవంతుడిని విశ్వసించండి. ఆ భగవంతుడిని ఏ భగవంతుని అయితే మీరు ప్రేమిస్తున్నారు, ఏ భగవంతుని తీసి మీరు సజీవమైన విశ్వాసం చేయడం, ఆ భగవంతుని మీరు నమ్ముతున్నారు, ఆ భగవంతుడే మీ లోపాల నుంచి మిమ్మల్ని విడుదల చేసి మీకు మోక్షాన్ని ఇస్తానని చెబుతున్నాడు. ఒక బ్రహ్మను గురించి తప్పించి, చైతన్యం గురించి తప్పించి, ఆత్మ గురించి తప్పించి, ఈశ్వరుడు గురించి తప్పించి ఎవరైనా ఏదడిగినా భగవాన్ అడిగారు, ఆ గొడవలో నేను మిమ్మల్ని ఎవరు ప్రస్తావించమన్నారు? అదంతా మీ అహంభావాన్ని తీసుకొచ్చి గాలి ఇవ్వాలి, అది కల్లోలం. అంటే అవసరం లేని విషయాలు ఎవరైనా మాట్లాడి నా విషయాలు మీతో మాట్లాడమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పి ఈ దేహభావం మీ చేత అలా మాట్లాడేస్తుంది అంతే, ఈ దేహ బుద్ధి ఆ విషయాలు నాకు మీతో ఏమైనా మాట్లాడమని ఎవరు చెప్పారు? ఇంతమందిగారు నేను కూర్చున్నప్పుడు కూడా అది అడిగారు. అంటే మనం భగవంతుని కనుక ప్రేమిస్తుంటే మీకు అర్థమవుతుంది, మనకు పునర్జన్మకు కారణాలు ఏ ఉన్నాయో మనం పూజించే భగవంతుడిని, మనం ప్రేమించే భగవంతుడికి, మనం జపించే భగవంతుడికి, మనం ధ్యానం చేసే భగవంతుడికి తెలుసు. మనకు పునర్జన్మ హేతువులు, పునర్జన్మ కారణాలు ఏ ఉన్నాయో మనకు తెలియకపోయినా మనం పూజించే భగవంతుడికి తెలుసు. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆయనలో ఐక్యమటానికి ఏవైతే మనలో అడ్డుగా ఉన్నాయో ఆటంకాలు ఆయన తీసి బయటకు లాగి కాల్చి మూడుగు చేస్తారు. ఆ విశ్వాసం సరిపోతుంది, అది ఏమవుతుంది, ఆ విశ్వాసం సజీవమైన విశ్వాసం ఇరుమింది ఫైట్. మన సన్నిచేతలు మనకు ఎంతవరకు సహకరిస్తున్నాయో, మన రేదం మనకు ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మనం ఆధ్యాత్మిక రంగం రేదంలో విడిచి రేదం విడిచిపెట్టక్కర్లేదు. రేదం ఎంతవరకు మనం సహకరిస్తుందో అంతవరకు మనం ప్రయాణం చేయాలి, తర్వాత విశ్వాసం మీద ఆధారపడి ప్రయాణం చేయాలి. రేదం విడిచిపెట్టక్కర్లేదు, రేదం విడిచిపెట్టక్కర్లేదు. జ్ఞానంద రూపం తలపెట్టుకున్నా, ఆయన నామం స్మరించుకున్నా, ఆయన గుణాన్ని మననం చేసుకున్నప్పటికీ మనకేం కలుగుతుంది, ఇన్స్పిరేషన్ కలుగుతుంది, యాస్పిరేషన్ వస్తుంది మనకి. ఆ గుణాన్ని ఎన్నికలు చేయటం వల్ల, ఆ గుణాన్ని మనం ఎన్నికలు చేయటం మనకేమొస్తుంది, మనకి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్ కలగటం లేదు, ఆ స్థాయికి మనం కూడా ఎదగాలి, ఆ స్థితిని మనం పొందాలి అని నేను ఆదుకోలేని వాంఛ. కక్కొచ్చినట్టు ఎలా ఆదుకోలేను, ఆపుకోలేని వాంఛ మన ఉదయం యొక్క నేను గెలిచి ఇందుకు ఇందుకు వస్తుంది. సజ్జన సహవాసం కూడా కల్పవృక్షం లాంటిది, సజ్జన సాందర్శ్యం కూడా కల్పవృక్షం లాంటిది. రామకృష్ణుడు అన్నాడు సహజంగా గాలి వస్తుంటే ఈ ఇసుని కర్రతోటి పని ఉంది, సహజంగా గాలి వచ్చినప్పుడు నీకు ఇసుని కర్రతోటి పని ఉంది, నీ సజ్జ సత్పురుషుల మధ్యలో ఉన్నప్పుడు నీ ప్రయత్నం లేకుండా నీ మోక్షాన్ని పొందుతావు. ఇంటికి వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పని చేస్తూ ఉంటాయి, వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పని చేస్తూ ఉంటాయి. అంటే మనం సత్పురుషుల యొక్క సహవాసం చేయాలి, సత్పురుషుల యొక్క సహవాసం చేయాలి. ఈ సజ్జన సాంగత్యం ఒకవేళ ఇది ఈ ప్రాంతంలో దొరక్కపోతే ఈ భూమి యొక్క అంత్య దాకా ప్రయాణం చేయమన్నాడు ఐన్స్టీన్ చెప్పాడు. ఒకవేళ ఈ ప్రాంతంలో నీకు సజ్జన సహవాసం దొరక్కపోతే అవసరం అయితే భూమి యొక్క అంత్య దాకా నువ్వు ప్రయాణం చేసి వెళ్ళి
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల నీ పైకి ఊరికే రాళ్ళ గుట్టలాగా కొండలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు కరుణా సముద్రం, కానీ నువ్వు చేసే పనులు ఇవి రహస్యంగా చేసుకుపోతున్నావు. నువ్వు రహస్యంగా చేసిన పనులు నేను వెల్లడి చేస్తున్నాను, నువ్వేం అనుకోకు. గిరిరూపమైన టీ కరుణా సముద్రమా, ఆయనకు గొప్పలు ఎందుకండి? అరుణాచలేశ్వరుడు చేసి పని రహస్యంగా రెండో కంటోడు తెలియకుండా చేసి పోతున్నాడు. నేనే తప్పు చేస్తున్నాను, నువ్వు చేసి పని బయటికి తెలియపరుస్తున్నాను, నన్ను క్షమించి ఆశీర్వదించు. గిరిరూపమైన టీ కరుణా సముద్రమ, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. వాళ్ళు ప్రేమ చూడండి, హ్యూమనిటీ మీద, మానవ జాతి మీద, జీవ పోటీ మీద వాళ్ళకున్న ఆప్యాయత, వాళ్ళకున్న ఎఫెక్షన్, వాళ్ళకున్న లవ్, అది చూడండి. అరుణాచలేశ్వరుడితో ఒక చోట భగవాన్ చెప్తారండి, ఎవడో ఒక రమణ మహర్షిని ఉద్ధరించానంటే నీ పని పూర్తి అయిపోతుందా? ఎవడో ఒక రమణ మహర్షిని బాగు చేశాను నా పని పూర్తి అయిపోయింది అనుకుంటావా? భవిష్యత్తులో వచ్చే జీవకూటనంతా కూడా జ్ఞానస్థితిని పొందింపజేసి పని చేయాలి. రమణ మహర్షి శరీరం ఉంటే ఉంది, ఉండకపోతే ఉంది, నువ్వు మటుకు చిరంజీవిగా ఉండు. ఎందుకు ఉండాలంటే జీవకూటని అందరినీ కూడా ఆ జ్ఞానస్థితికి నువ్వు తీసుకెళ్ళాలి. ఆ పని నువ్వు చేస్తున్నావు కాబట్టి రమణ మహర్షిని పోతే పోనీ, నువ్వు మటుకు చిరంజీవి అయి ఉండు. నువ్వు చేసే పని ఎలా చేస్తున్నావు? మౌనంగా చేస్తున్నావు, సైలెన్స్లో చేస్తున్నావు, ఎవరికి తెలియకుండా చేస్తున్నావు. పని చేస్తున్నావు కానీ ఇతరులకి ఎవరికి తెలియకుండా చేయ. ఏం చేత? ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు. ఇతరులు ఉన్న వాళ్ళకి గుర్తింపు కొడతారు, ఇతరులు లేని వాళ్ళకి గుర్తింపు అయింది. గిరిరూపమైన టీ కరుణా సముద్రమా, గిరిరూపమైన టీ కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. గిరిరూపమైన టీ కరుణా సముద్రమ, గిరిరూపమైన టీ కరుణా సముద్రమ, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.